సనాతన ధర్మ పునరుద్ధరణకై వచ్చానని ప్రకటించిన యుగావతారి శ్రీ సత్యసాయిబాబా. ద్వాపర యుగంలో బోధించిన భగవద్గీత సర్వకాలీనమని పునరుద్ఘాటిస్తూ కలియుగంలో ఆత్మోద్ధరణకు పాటించవలసిన నవజీవన శైలిని తెలియచెప్పారు. నవయుగ వైతాళికులే నవజీవన గీతను ఆలపించారు. నవజీవన గీతావాహినిలో ఇప్పుడు భగవద్గీత యువతకు నవజీవన శైలి అనే అంశంపై చర్చను వింటారు. ఇందులో శ్రీ నరసింహరావు, శ్రీ పున్నయ్య, శ్రీ భోగరావు పాల్గొంటున్నారు.
ఓం శ్రీ సాయిరాం. భగవద్గీత పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. ఈ ప్రార్థనా శ్లోకంతో మహానుభావులు, మహాపురుషులు, అపర శంకర అవతారం ఆదిశంకరాచార్యుల వారు మహాభారతం మధ్యలో ఉన్నటువంటి ఈ శ్లోకాలని భగవద్గీతగా రూపు పొందుపరిచి మనకి ఈ ప్రార్థనా శ్లోకంతో వారు అందించారు. ఈ భగవద్గీత మనకి యువతకి ఎంత ప్రాముఖ్యత, దీని గొప్పతనం ఏమిటి, దీని వైశిష్ట్యం ఏమిటి తెలుసుకోవడానికి రెండు అంశాలు చెప్పదలుచుకున్నాం. మొదటిది, ఎన్నో మనం గ్రంథాలు, పూర్వం అవతారాలు, ఎన్నో మనం స్వామి భగవంతుడు అవతారాలుగా వచ్చినప్పటికీ ఒక ఏదో ఒక మిషన్, ఒక చిన్న కార్యం, ఒక రాక్షసుని చంపడం కోసం మనం లేదు ఒక చిన్న ఒక బోధ చేసి తల్లికి కపిలుడు సాంఖ్యయోగం చెప్పడానికనో లేదు ఒక పెద్ద రాక్షస సంహారం చేయడానికని చెప్పి, కానీ కొన్ని కారణాల వల్ల మానవ శరీరంతో వచ్చి మనిషిగానే తనని తాను చెప్పుకుని దేవతలందరూ వచ్చి కూడా స్వామి నువ్వే నారాయణుడివి, నువ్వే భగవంతుడివి అన్నా సరే ఆత్మానం మానుషం మన్యే రామోద శరదాత్మజః అని చెప్పి మనిషిగానే తనని మాత్రం తను నిలుపుకున్నప్పటికీ కూడా కేవలం కృష్ణావతారంలోనే భగవంతుడు మాటి మాటికి, ముఖ్యంగా భగవద్గీతలో అహం, మై, మత్తహ, మయా ఇలాంటి తను డైరెక్ట్ డిక్లరేషన్, మరే అవతారంలో అంతకుముందు పూర్వం ఎప్పుడు కూడా మనము కని విని దేవుడు ఏదర్ దేవుడు దూతగానో లేదు దేవుడు నాకు ఇలా చెప్పాడు అని నేను విని మీకు చెప్తున్నానని మాత్రమే విన్నాము, సాక్షాత్ భగవంతుడి ముఖంతో. మరో వైశిష్ట్యం, యుద్ధ భూమిలో జరిగినటువంటి గీతా ఉపదేశం ఇది. మిగతావన్నీ కూడా ఒక ఆశ్రమంలోనో, తల్లితో కొడుకు చెప్తున్నటువంటి ఒక ఇంట్లోనో, గురువుగారి గురుకులంలోనో చెప్పడం జరిగింది. కానీ ఇది యుద్ధ భూమిలో జరిగింది. మన దైనందిన జీవితం కూడా నిత్యము యుద్ధం విశేషాలతో నడిచేటువంటిది కాబట్టి చాలా విశేషమైనటువంటిది. మూడోది, ఇది ఎంతో సనాతనమైనది. శ్రీకృష్ణుడే డైరెక్ట్ గా 4వ అధ్యాయంలో చెప్తారు. మొదటి శ్లోకాల్లో నేను ఇది సూర్యుడికి చెప్పాను, సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకులకి చెప్పాడు, ఇక్ష్వాకుల నుంచి పరంపరగల రాజర్షులందరూ వింటూ వచ్చారు. కానీ కాలంతో కాలా టైంతో పాటు కొంతకాలానికి ఇది ఇలా నష్టం జరిగిపోయింది. మళ్లీ ఇది చెప్పవలసిన అవసరం వచ్చింది కాబట్టి నాకు నువ్వు భక్తుడివి, సఖుడివి, అందుకని నీకు చెప్తున్నాను అర్జున చాలా రహస్యమైనటువంటి ఈ శాస్త్రాన్ని. సయేవ అని అంటారు అదే శాస్త్రం. ఏదైతే నేను ముందు తొలుత సూర్యుడికి చెప్పానో అదే శాస్త్రం మీకు చెప్తున్నాను అని. ఇంత వైశిష్ట్యం కలిగిన భగవద్గీత కాబట్టి దీని నుండి మనము దీన్ని, అందుకనే దీన్ని మాన్యువల్ అని అంటాం, లైఫ్ గైడ్, లైఫ్ మాన్యువల్ అని. అంటే ఒక పరికరాన్ని మనం వాడాలంటే అందులో ఏమైనా సమస్యలు వస్తే వాటిని ఎలాగ పరిష్కరించుకోవాలి అనంటే ఈ లైఫ్ గైడ్ ని చదివితే మనకు అందులోంచి అన్ని సూత్రాలు తెలుస్తాయి, విషయాలు తెలుస్తాయి. అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు మనము శాంతిని కోల్పోతుంటున్నా, ఎప్పుడు మనము కష్టాల్లో పడుతున్నా సరే, డిప్రెషన్ లో పడుతున్నా, ఈ భగవద్గీత అనే లైఫ్ గైడ్ ఒక్కసారి తిరగవేస్తే మళ్లీ మనకు కావలసిన చైతన్యము, మనకు కావలసిన ఆత్మవిశ్వాసము, అన్ని సమస్యలు అందులో మనకి దొరుకుతాయి. ఈ విషయాల్ని మీరు, డాక్టర్ పున్నయ్య గారు, కొంచెం మీరు విస్తరించండి.
ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది మీరు ఇప్పుడు ప్రస్తావన చేసినట్టుగా ఇది సాక్షాత్ భగవంతుని యొక్క ముఖ కమలం నుండి వెలువడినటువంటి అమృత సారం. ది ది రియల్ ఎస్సెన్స్ ఏమిటయ్యా ఈ అమృత సారం మనకి చెప్తున్నటువంటిది అంటే కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్య అనేటువంటి యొక్క సాధనా ప్రక్రియల యొక్క విధి విధానాల్ని మనకి ఈ భగవద్గీత అనేటువంటిది సారంగా మనకి పిండి మనకు అందించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక అమృతం. మన పెద్దలు ఇంకో మాట కూడా చెప్పున్నారు, సాక్షాత్ భగవంతుడు చెప్పున్నాడు. దీన్ని ఒక చిన్న ప్రమాణంలో చెప్పుకుంటే, సర్వ ఉపనిషత్ గావో దుగ్ధ గోపాలనందన సుధీ భోక్త గీత అమృత పార్థ వత్సహ అని అన్నారు. దీన్ని బట్టి ఈ మాటను బట్టే మనం దీని వైశిష్ట్యం తెలుస్తున్నది. సర్వ ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. ఆ యొక్క భగవద్గీత అనేటువంటి ఒక ఆవు ఉంది, ఆ ఆవుని పిండుతున్నటువంటి గోపాలనందనుడు సాక్షాత్ భగవంతుడే గోపాలనందనుడు. దాని నుంచి తీయబడ్డ సారాన్ని ఎవరయ్యా దాన్ని అనుభవిస్తున్నది అంటే, సుధీ అంటే మంచి బుద్ధి కలిగినటువంటి యొక్క సద్వర్తన కలిగినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లే ఆ యొక్క దాన్ని భోక్తగా అనుభవించేటువంటి వాళ్ళు. పార్థుడే అనేటువంటి వాడు వత్సగా ఇక్కడ దూడయగా ఉండేటువంటి వాడు. అటువంటి దీని నుంచి వచ్చిన అమృత ధారయే ఈ యొక్క గీతామృతము. అందువల్ల దీనికి వేరే యొక్క ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా పరమ ప్రామాణికంగా తీసుకుని ఒక దేశానికి రాజ్యాంగం ఎటువంటిదో మన యొక్క ఆధ్యాత్మిక వర్తనకి గీత అనేది పరమ ప్రామాణిక గ్రంథం అనే దాంట్లో ఏ విధమైన సంశయం లేదు. నరసింహరావు గారు దీని యొక్క ఆధ్యాత్మిక ఇది కూడా వైశిష్టానికి కొంచెం ముచ్చటి.
మన హిందూ ధర్మశాస్త్రములన్నీ యొక్క ముఖ్యకర్త వేదవ్యాస మహర్షుల వారు, వేదాన్ని ఛందోబద్ధం చేసినటువంటి మహానుభావుడు, 18 పురాణాలు, అంత గొప్ప శాస్త్రాన్ని రాసినటువంటి వ్యక్తి, తన అభిప్రాయం మహాభారతం ఎండింగ్ లో రాసినారు ఆయన. గీత సుగీత కర్తవ్య కిమన్య శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనావస్య ముఖ పద్మాద్ వినుశృతాత్. యా ప్రతిరోజును భగవద్గీతను చక్కగా అధ్యయనం చేసుకో, అర్థం చేసుకో, జీవితాన్ని జీవితంలో అనుభవించుకో, అది నీ కర్తవ్యమగుగాక. శాస్త్రం అనంతము, నీకు 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి 100 జన్మలు ఇస్తూ కూడా శాస్త్రాన్ని అధ్యయనం చేయడం మన తరం కాదు. కాబట్టి ఒక్క గీత పట్టుకో, ఆ గీత పట్టుకుంటే నీ గీత మారుతుంది రా అని చెప్పి మహాత్ముల అభిప్రాయం. కాబట్టి భగవద్గీతకు ఉన్నటువంటి మహత్తరమైనటువంటిది ఒక గొప్ప శక్తి అందులో. రెండోది, మహాభారతములో మధ్యలో రాసి ఈ ప్రపంచంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయో ధర్మాలన్నీ కూడా మహాభారతంలో ఉన్నాయి. ఆ మహాభారత సారమే భగవద్గీతగా మనకు ఉన్నదని చెప్పేసి వ్యాస మహర్షుల వారు ఈ విషయాన్ని మనకు తెలియజేసినారు. కాబట్టి గీత శాస్త్రము అన్ని శాస్త్రముల కంటే గొప్పది. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం, గీత సమ గ్రంథనహి. కాబట్టి అటువంటి యొక్క గీతను మనం అధ్యయనం చేసుకుంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా ఇక్కడ ప్రస్తావన.
నేడు మనము ఈ అంశంలో యువతకి ముఖ్యంగా భగవద్గీత అని చెప్తున్నాం. కాబట్టి 18 అధ్యాయాలు ఉన్నప్పటికీ భగవంతుడు మనకి చాలా అదృష్టవశాత్తు ఎన్నో మనస్తత్వాలు కలిగినది మన విశ్వం, మన ప్రపంచం, మన మానవులు. కొందరికి పనుల విషయంలో చెప్తే వాళ్ళు బాగా క్యాచప్ చేసుకుని వాటిని వాళ్ళు అవలంబించగలుగుతారు. కొందరికి అలా కాదు, దాస్యం భక్తిగా చెప్తే పాటలు చేయి, కీర్తనలు చేయి అని చెప్తే వాళ్ళకి అవి నచ్చుతాయి, వాళ్ళు చేయగలరు. కొందరికి సేవ నచ్చుతుంది, కొందరికి జ్ఞానం నచ్చుతుంది. సో ఇలాగా కొందరికి ఇవేవి వద్దు నాకు, ఎందుకు ఇవన్నీ అని వదిలేసుకుని సన్యాసం అని కూడా అంటారు. సో ఎన్నో రకాల మనస్తత్వాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు అన్ని రకాల మనస్తత్వాల వాళ్ళని వాళ్ళకి సరిపడేటట్టుగా విషయాలు చెప్పడానికని ఇన్ని అధ్యాయాలుగా చెప్పారు. కానీ ముఖ్యంగా యువతకి, అంటే మనకి 4 ఆశ్రమాల్లో బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, ఈ 2 ఆశ్రమాలు యువత అని అనుకున్నట్టయితే మనము, వాళ్ళకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఈ రోజు వింటున్న వాళ్ళకి తెలుసుకోవాల్సినది, ఓకే భగవద్గీత నుండి నేను నేర్చుకుని పాటించవలసిన ఒక చెక్ లిస్ట్, ఒక టుడూ, డూస్ అండ్ డోంట్స్ అనేవేమైనా ఉన్నాయా అన్న ప్రశ్న కలుగుతుంది. అంటే నేను చేయవలసినవి, చెయ్యకూడనివి, ఇవి చేస్తే నన్ను మంచివాడంటారు, ఇవి చేస్తే నన్ను చెడ్డవాడంటారు. సాధారణంగా మంచివాళ్ళందరికీ ఈ విషయాలు తెలిసినవే, కానీ ప్రామాణికంగా భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పినవేమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తే, మనకి 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం అని, దైవ లక్షణాలేమిటి, అసుర లక్షణాలేమిటి అని విడదీసి చెప్పేవి. అందులో ఆ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో ఒక 26 గుణాలు చెప్పారు. శ్లోకాలు చదువుదాం, అందరికీ తెలిసిన విషయాలే. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతిరపైషుణం దయాభూతేషు అలోలుప్త్వం మార్దవం హ్రీహి అచాపలం తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఓ అర్జున, ఓ భారతీయుడా, ఓ భారత మనందరికీ అర్జున ఇక్కడ భారతనాడలో అర్జునుడు అని ఒకటి, కానీ భారతదేశంలో అందరికీ భారతీయులందరికీ చెప్తున్నది, భారతీయులే కాదు ప్రతి మనిషికి. మొదటిది అభయం, నిర్భయత్వం కలిగి ఉండడము. ఎక్కడ తప్పు చేయనంత కసేపు మనం నిర్భయంగా ఉంటాం, తప్పు చేసినప్పుడే మనలో భయం వస్తుంది. సో నిర్భయత్వం కలిగి ఉండడం అంటే తప్పు చేయకూడదు. సత్వ సంశుద్ధి, అంతఃకరణ శుద్ధి కలిగి ఉండాలి. మనస్సులో ప్యూరిటీ అని అంటాం, అంటే ఎంత శుద్ధి ఉండాలంటే నిర్మలత్వము కలిగి ఉండడము. జ్ఞాన యోగ వ్యవస్థితి, భగవంతుడే సర్వం, భగవంతుడి వలనే ఇదంతా నడుస్తోంది, నన్ను ఆయనే నడిపిస్తున్నాడు, నాకు బుద్ధి ప్రచోదనం గాని నాకు నేను చేయవలసిన నాకు మార్గం చూపిస్తున్నది సాక్షాత్ భగవంతుడే అన్న జ్ఞానంలో నిత్యము వ్యవస్థితమై ఉండే యోగస్థితి. దానం, మనకు భగవంతుడు ఇచ్చినది ఇతరులకు ఇవ్వడానికి అనే ఒక ఎరుక కలగడం. దానంకి మళ్ళీ అపాత్ర దానం అవన్నీ తర్వాత చెప్తారు. దమం అంటే మన ఇంద్రియ నిగ్రహాలు, మనల్ని సెల్ఫ్ కంట్రోల్ అంటాం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. యజ్ఞ, నా కోసం కాకుండా ఇతరుల కోసము, ప్రకృతి కోసము, సమాజం కోసమని చేసే యజ్ఞ కార్యాలు. స్వాధ్యాయ, నాకు తెలిసిపోయింది నా డిగ్రీ అయిపోయింది చాలు అని ఆపేయకుండా ప్రతినిత్యము ప్రతిరోజు చదువుతూ ఉండడము, ఇంకొంత నేర్చుకుంటూ ఉండడము, తెలిసినది 10 మంది నుంచి వింటూ ఉండడము, ఇంకా తెలుసుకోవడము. మనం తెలుసుకున్నది రుణం, యజ్ఞ రుణం, ఋషి రుణంగా మనం తెలుసుకున్నది 10 మందికి మళ్లీ నేర్పించడము. తపహ అంటే తపించడము. తపస్సుకి యజ్ఞంలో కొంచెం తేడా ఏంటంటే యజ్ఞం పరల కోసం చేయడము, తపస్సు నాలో ఉన్న లోపాలని సరిదిద్దుకోవడము, నాలో ఉన్న ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుకోవడము, నేను సాధించదలుచుకున్న లక్షణాలని వాటి కోసం తపించి తపనతో చేయడము. ఆర్జవము అంటే సుశీలము కలగడము, మంచిగా మంచి నడవడిక. అహింస, మనోవాక్కాయ కర్మల చేత ఎవరిని ఏ కారణం చేత కూడా హింసించకుండా ఉండడము. సత్యం మాట్లాడడము, ఈ సత్యంకి తర్వాత ప్రియహితం చేయత్తని తర్వాత వస్తుంది. సత్యం మాట్లాడడం, సత్యాన్ని క్వాలిఫైడ్ విత్ ప్రియం, హితము, హితం కోసమని ప్రియంగా చెప్పడం, లేదు అహితం జరుగుతుంటే కూడా ప్రియంగా చెప్పకపోవడము, యథార్థ భావన చెప్పడం సత్యం. అక్రోధ, క్రోధము కలిగి ఉండకపోవడం. ఉదాహరణగా మనం రాముల వారిని చెప్తాం, ఆయన కోపం తెచ్చుకుంటారు కానీ ఆయనకు కోపం రాదు అని. అక్రోధ, త్యాగ, అనవసరమైనవి వదిలేయడం, అనవసరం మనలో ఉన్న చెడు లక్షణాలు కానీ మనకు అనవసరమైనటువంటి కానీ వదిలేస్తూ ఉండడం, అలాంటి త్యాగమే దానము. శాంతి, శాంతి కలిగి ఉండడము, ఎప్పుడూ ఉద్వేగం కలగకుండా శాంతిగా కలిగి ఉండడము. అపైశునం, ఇక ఇతరుల మీద చాడీలు చెప్పడము, చాడీ చెప్పకుండా ఉండడం, అపైశునం అంటే చెప్పకుండా ఉండడం చాడీలు. దయాభూతేషు, అన్ని భూతముల యందు కూడా దయ కలిగి ఉండడము. అలోలుప్త్వం, పక్క వాళ్ళది దొబ్బేద్దాము అనే లోభ లక్షణాలు లేకుండా ఉండడము. మార్దవం అంటే మృదువుగా ఉండడం, సాఫ్ట్గా ఉండడం, మృదువుగా మాట్లాడడం, మృదువుగా ప్రవర్తించడం. హ్రీహి, ఏమైనా చెడు పని చేయడానికి సిగ్గు కలిగి ఉండడము. అచాపలం అంటే చపలత్వం లేకుండా ఒకటి అనుకుంటే దానికి తగ్గ దాని మీదే స్థిరంగా ఉండగలగడం. తేజస్సు, క్షమ, ధృతి, ఈ రోజుల్లో చాలా అవసరం. ధృతి అంటే డిటర్మినేషన్ అంటాం, ధృతి చాలా అవసరం. శౌచము, నిత్యం శుచిగా ఉండడం, ఇది కూడా ఈ రోజుల్లో యువత సరే ఒకసారి స్నానం చేసి ఒకసారి స్నానం చేయకపోవడం అలాంటివి. అద్రోహ, చాలా ముఖ్యమైనటువంటి విషయం, ద్రోహం ఎవరికి ఎవరి మీద తలపెట్టకుండా ఉండడము. నా అతిమానిత, తెలిసిపోయింది నాకు నేనే గొప్పవాడిని, నన్ను మించిన వాడు లేడు అనే ఒక అభిమానం అతిమానిత కాకుండా అది లేకుండా ఉండడం, నా అతిమానిత. ఈ 26 లక్షణాలు చెప్పారు, ఇది చెక్ లిస్ట్. తర్వాత ఒక్క శ్లోకంలో ఒక 6 లక్షణాల్లో అసలు లక్షణాలు చెప్పేశారు భగవంతుడు, అవి తర్వాత మనం మాట్లాడుకుందాము. కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చెక్ లిస్ట్ ఈ 26లో ఉన్నానా, అసుర లక్షణాలైనటువంటి ఆ 6లో ఉన్నానా అనేది తెలుసుకోవడం. అది వాటికి సమరైజ్ చేయడానికి కూడా తర్వాత మూడు నరకానికి 3 ద్వారాలు అవి ఉన్నాయని తర్వాత మనకి నరసింహరావు గారు చెప్తారు.
ఇంతవరకు దైవీ గుణములు, అసుర గుణములు అని మనం తెలుసుకున్నాము. ఈ దైవీ గుణములు అనేటువంటి మనని మోక్షానికి దారితీస్తాయన్నమాట. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధ ఆసురీమత, మా శుచః సంపదం దైవీం అభిజాతస్య భారత. కృష్ణుడు అర్జునుడు చెప్పినాడు, ఆయన నువ్వు బై బర్త్ దైవీ సంపదలను పుట్టినావు, నీకు ఏమి నో దోక, యు ఆర్ రిజర్వ్డ్, మోక్ష రిజర్వ్డ్ ఫర్ యూ అని చెప్పినాడు ఆయన. ఎందుకు? దైవీ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మోక్షం రిజర్వ్డ్. కాబట్టి యూత్ ఏం చేయాలి? ముందు దైవీ సంపదను అలవాటు చేసుకోవాలా, దైవీ లక్షణాలు చేసుకోవాలా. అంతేగాని నాకు క్వాలిఫికేషన్ ఉన్నది, ఐ విల్ డూ ఎనీథింగ్ ఐ లైక్ అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తున్నది, మన జీవితము, మన ఈ సుగుణములు, మన యొక్క శీలము మన క్యారెక్టర్ మీదనే నిలబడి ఉన్నది. అది కనుక మంచిగా ఉంటే మీ యొక్క జీవితం అంతా కూడా ధన్యం అయిపోతాయి. దానికి శీలాన్ని పెంచడానికి కొరకు ఇంకా చక్కనిది మన ఆహారము, మన విహారము. సాత్విక ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్యా స్నిగ్ధ స్థిరావృద్ధ ఆహార సాత్విక ప్రియ. అటువంటి యొక్క ఆహారాన్ని మనం తీసుకోవాలి ఎప్పుడు కూడా. సమృ కలిగినది, ఎక్కువ కాలం ఆకలిని అంచున్నది, పరిశుద్ధమైనటువంటిది, అటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. అంతేగాని ఇది కట్వామ్ల లవణ తృష్ణ తీక్ష్ణ రూక్ష్ణ విదాహిన ఆహార రాజసశ్రేష్ట, ఇది ఏంటికంటే ఇవి ఎక్కువ పులుపు కారము ఉద్రేకాలతో కూడుకున్న ఆహారము మనకు పనికిరాదు. అయితే కొంత యూత్ రజోగుణం అవసరమే కొంత సేవ చేయడానికి కొరకు అట్లా అని చెప్పేసి ఏదో సాధువులాగా దీన్ని మమ్మల్ని ఉండమని కాదు అభిప్రాయము. అయితే మోతాదులో తీసుకుంటే రజోగుణం చేసి రజోగుణం ద్వారా సత్కర్మలు చేయడానికి కొరకు సేవ చేయడానికి కొరకు ఆ విధంగా మనం తీసుకోవాల్సిందే కానీ ఇటువంటిది ఇంకా ఎక్కువ మనకు చేయకూడదు. తర్వాత ఈ తమోగుణ ప్రధానమైన ఆహారం మనకు అస్సలు పనికిరాదు. యాతయామం గతరసం పూర్తి పరిశుచితం చేత ఉచ్చిష్టం అపిచామేద్యం భోజనం తామసప్రియం, అటువంటి భోజనం ఎప్పుడు కూడా పనికిరాదు. ఇట్ ఇస్ ఆల్ షుడ్ బి, ఇప్పుడు జంక్ ఫుడ్ అంటారు, జంక్ ఫుడ్. ఐ టెల్ యూ దీస్ ఆర్ ఆల్ జంక్ ఫుడ్ ఓన్లీ, బెటర్ డోంట్ గో బియాండ్ దట్ అండ్ డోంట్ స్పాయిల్ యువర్ హెల్త్ ఫర్ దట్. తర్వాత మూడు రకాల తపస్సులు కూడా మనం అలవాటు చేసుకోవాలి. తపస్సు అంటే మీ తపింప చేయడం తపస్సు, సెల్ఫ్ కంట్రోల్. ఈ అడవిలోకి పోయి చేస్తున్నాడు అంటే అర్థం ఏమి? సమాజంలో ఏం డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండదాని కొరకు చెప్పినారు. అయితే మనకు స్వామి చెప్పినట్టు సేవ చేస్తూనే మనం కంట్రోల్ చేసుకోవాలి. మనకు స్వామి ఎక్కడ అడిగి బొమ్మల్ని అయినా ఆయన ఇక్కడనే ఉన్నవాడు అనమాట. హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ, హెడ్ ఇన్ ద ఫారెస్ట్, యూ ప్లస్ యూ డూ దట్ వన్ ఫస్ట్. ఆ విధంగా చేసుకోవడానికి కొరకు ఏది మన శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. దానికి మనం గీత చాలా చక్కగా అడ్వైజ్ చేసింది అనమాట. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమాధ్యమం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్చతే. ఇది శారీరక తపస్సు. ఇందాక సద్గుణాలలో వచ్చింది, కొన్ని లక్షణాలు వచ్చేసినాయి ఆల్రెడీ. శారీరం ముందుగాల పెద్దలను గౌరవించాలా, తల్లిదండ్రులను గౌరవించాలా. అది లేకుంటే నేను పోయి ఎక్కడో చూస్తున్నా, తీర్థయాత్ర చేస్తున్నా, పూజ చేస్తున్నా, ప్లీజ్ అవాయిడ్ దాట్. ఫస్ట్ యూ డూ దీస్ థింగ్స్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. యూ షుడ్ నో హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. తర్వాత ఉద్రేకపూర్వకంగా మాట్లాడొద్దు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చేయత్. మీరు మాట్లాడే సత్యము ఇతరులకు హితకరమైన సత్యం మాట్లాడాలి. అంతేగాని ఇంకా అహితమైన సత్యం ఎప్పుడో చెప్పొద్దు, ఎందుకంటే సమయాభావం కాబట్టి మన కొద్ది ఇప్పుడు. తర్వాత మానసికత. మానసిక తపస్సేమి? మన మనసులు ఎప్పుడు సచ్చింతన, మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి ఇత్యేతత్ తపో మానసముచ్యతే. మనసులో ఎప్పుడు సచ్చింతన ఆలోచనను ఏది పెట్టుకుంటామో మనకు అదే వస్తుంది. ఇతరులను మనం కీడు చేయాలంటే ముందు నేను ప్రీప్లాన్ చేయాలి, ప్లాన్ చేయాలి. హౌ టు హార్మ్ దట్ ఫెలో, ఐ హావ్ టు ప్లాన్ ఇట్. ఇఫ్ ఐ హావ్ టు డూ గుడ్, ఐ హావ్ టు ప్లాన్ ఇట్. కాబట్టి ఇక్కడ ముందు స్టార్ట్ అవుతుంది మనసులో సచ్చింతన. తర్వాత ఏమి? సత్ప్రవర్తన. తర్వాత ఏమి? సత్కర్మాచరణ. తర్వాత సద్గ్రంథ పఠన స్వాధ్యాయము. దానివల్ల మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ముందు జ్ఞానం సంపాదించిన తర్వాత, విషయం తెలిసిన తర్వాత, దెన్ ఓన్లీ వీ కెన్ పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. ఆ తర్వాత మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత సత్సంగం విలీనప్పుడు చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆ భగవద్గీతలు చెప్పిన విషయాలను మన జీవితాలు చూసుకుంటూ ఇంకా ముందుకు వెళ్దాం. పునే గారు,
ఈ యొక్క యువత అనేటువంటి అంశంలో స్వామి మాటల్లోనే మనం గనక చెప్పుకోవాలి అనేటట్టయితే, ఈ యువత అనేటువంటి వాళ్ళు దేశ భవిష్యత్తుకి, పురోభివృద్ధికి పునాదైనటువంటి వాళ్ళు, అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక గని. ఇట్ ఈస్ ఎ మైన్ ఆఫ్ హ్యావింగ్ ఎ మాక్సిమం ఎనర్జీస్ కలిగినటువంటి ఎవరై అంటే యూత్ మాత్రమే. వీళ్ళకి శీల సంపద గుణశీలు అయినటువంటి వాళ్ళు ఇవాళ రోజున సమాజానికి కావాలి, కానీ దేశాన్ని రక్షించేటువంటి ఎవరంటే శీల సంపద గుణశీలత కలిగిన యువతే, గాని మారణాయుధాలు కలిగినటువంటి పరిస్థితులు దేశాన్ని రక్షించలేవు ఏనాడు. అది నిర్వివాదం అవసరమైనటువంటిది, కానీ దాన్ని మనం గుర్తించటం. స్వామి ఒక చక్కని పద్యంలో యువత అనే దాని డెఫినేషన్ ఎలా ఇచ్చారంటే ఎంత అద్భుతంగా ఉందంటే భలే ఆనందం వేసింది. మంచితనమునందు, మానవత్వమునందు, నీతి అందు, నిండు నిజమునందు, ఆచరించు చూపు ఆదర్శముల నెల, అతడే యూత్, యువతి ఆమె కాదే, అట్టివారి బెస్ట్ ఫ్రెండ్స్ మీకు, అట్టివారి బెస్ట్ ఫ్రెండ్స్ నాకు అన్నారు స్వామి. యువత మీద ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పారంటే దీన్ని యువతకు ఉన్నటువంటి స్వామి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక విలువలు మానవతా విలువలతో జోడిస్తు, మానవతా విలువలు ఆధ్యాత్మికలు వేరే ఏం కాదు, కాయిన్ కున్నట్టు రెండు ద్విధమైన రూపాలు మాత్రమే, కాయిన్ కట్టేది ఉంటే ఇటు ఉంటుంది, ఏముండాలయా అని చెప్పి చెప్పారంటే స్వామి ఖండితంగా చెప్పుకొచ్చారు. ఏమనంటే శీల సంపద, సహనము, దయ, అహింస, నిరహంకారము, క్రమశిక్షణ, కర్తవ్య దీక్ష, సేవా తత్పరత, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ నిర్మల ప్రేమ. ఈ యొక్క ఆరు లక్షణాలని అలవర్చుకున్నటువంటి వాడే నిజమైన యూత్ అని చెప్పి గుండె మీద చేసి చెప్పుకోదానికి అర్హతలు ఉంటాయి. దీనికి ఏమన్నారంటే స్వామి కూడా బంగారు ఇది ఒకటే కాదు, సకార చతుష్టయం ఉన్నది, దీన్ని నువ్వు జోడిస్తేనే దానికి రుచి కలుగుతుందయా, పప్పుకు ఉప్పు వేసినట్టుగా రుచి కలుగుతుంది. ఏమిటి ఆ సకార చతుష్టయము అంటే సమత్వము, సమగ్రత, సమైక్యత, సౌభ్రాతృత్వం. అసలు ఈ నాలుగు పాయింట్లు గనక నిజంగా మన మనస్సులో గనక ఏ యువతకంటే యువత కనండి ఏ మానవుడికైనా జ్వరబడితే ఈ యొక్క ఘర్షణలు, ఈషాద్వేషాలు, కొట్టుకోటాలు, తన్నుకోటాలు ఏమన్నా ఎక్కడన్నా ఉంటుందండి. ఈ నాలుగు సకార చతుష్టయానికి కూడా చక్కగా నీకు ఇచ్చినటువంటి విచక్షణను ఉపయోగించు, అదేవిధంగా నీలో చిత్తశుద్ధి డెవలప్ చేసుకో. వీటన్నిటికీ కూడా ఆయు పట్టు చిత్తశుద్ధి. అందుకే ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ఆల్ ది ఎస్సెన్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ ఫర్ యూత్ అని చెప్పి స్వామి తన యొక్క తనదైనటువంటి శైలిలో స్వామి మనకి చాలా సులభమైన గ్రాహ్యంగా యూత్ అంటే ఇది బంగారు అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఏంటంటే యువత ఎదుర్కొంటున్న సవాళ్లలో దీనికి గీతాపరంగా ఏ విధంగామైనటువంటి యొక్క ఆ సవాళ్లని పరిష్కరించేటువంటి విధానాలు ఏమున్నాయనేటువంటి దాంట్లో మన భోగారావు గారు కొంచెం ముచ్చటిస్తారు. తర్వాత కొన్ని మనం కూడా మన గీతనే ఆధారం ప్రాతిపదిక చేసుకుంటూ చెప్పేవి సంక్షిప్తంగా చెప్పుకుందామండి.
మనం ఇప్పటివరకు చెప్పుకున్నవి యువత కావాల్సిన డూస్ లాంటివి, ఇవన్నీ వాళ్ళు ఏమి చేయాలి, పాజిటివ్ లక్షణాలు ఏమిటి అని. కానీ ప్రతిరోజు దైనందిన వ్యవహారంలో ముఖ్యంగా కాలేజీల్లో కానీ యువత కాలేజీ నుంచి యువతగా మనం మొదలెట్టుకున్నట్టయితే, ఆ తర్వాత ఉద్యోగాలు చేస్తున్న కంపెనీల్లో, కార్పొరేట్లో, ఇక్కడ కలిగే సమస్యలు, ఇక్కడ కలిగే ప్రభావాలు, ఉదాహరణకి పక్కవాడిని నొక్కేసి పైకి వెళ్ళడం ప్రమోషన్ కోసమని, లేదు బాస్ చేతుల్లో మా బాస్ అంటారు వాడి దృష్టిలో మనం బాగుపడాలి అని, అంటే పక్కవాడి మీద చాడీలు చెప్పడము, మనం పైకి వెళ్ళడము. ఆర్ రెండో రకమైన సమస్యలు మనకు కలిగేవి ఏమిటంటే, ఈ ఇక్కడ నాకు ఇప్పుడు ఈ ఉద్యోగం ఇక్కడ చేస్తున్నాను, ఇక్కడ నాకు సరిపోవట్లేదు ఈ జీతం, ఇంతకంటే ఇంకో కంపెనీలు ఎక్కువ ఇస్తున్నారు అదే పనికి, సో అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడ కంటే కూడా ఇంకో కంపెనీలు ఎక్కువ జీతం ఇస్తున్నారు అక్కడికి వెళ్ళిపోతాను. ఒక తరం ముందు వరకు ఆలోచిస్తే, మా నాన్నగారు పెద్దవారు మీరు మీ తరం వరకు ఆలోచిస్తే, ఒక చిన్న డిగ్జామ్ లాంటి చిన్న షోరూమ్ లో పనిచేసిన ఒక వ్యక్తి, లేదు ఒక ఫ్యాక్టరీలో పనిచేసిన ఒక వ్యక్తి, లేదు ఒక గవర్నమెంట్ జాబ్ లో కానీ ఒక బ్యాంకులో పనిచేసిన వ్యక్తి కానీ, ఒక చిన్న కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన వ్యక్తులు కానీ, జీవితాంతం వాళ్ళు అదే కంపెనీలో పనిచేసి రిటైర్ అయిపోయారు. ప్రైవేట్ చిన్న షాప్లో రిటైర్ అని నేను వింటూ నేను ఆశ్చర్యపోయాను. అలాంటిది అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగే మన వ్యవస్థ దాంతోపాటు కంటే కుటుంబ వ్యవస్థ కానీ మన సామాజిక వ్యవస్థ కానీ స్థిరత్వము, నిర్మలత్వము, ఒక దాన్ని నమ్ముకొని దాంతోపాటే ఉండడము అన్న ఒక పంథ నడిచింది. ఈ మధ్యన ఎప్పుడైతే మనకి డబ్బే ప్రధానము అని అనుకున్నామో, ఈ ఎక్కడ డబ్బు దొరికితే అక్కడ జంప్, ఎక్కడ డబ్బు దొరికితే అక్కడ జంప్, ఈ ఆఫీస్ కంటే ఆఫీస్ బెటర్ ఉంది అంటే అక్కడికి జంప్, ఈ జంపుల వలన ఇది కేవలం ఉద్యోగంకే మాత్రమే కాకుండా కుటుంబ వ్యవస్థలో కూడా ఈ జంపింగ్ నేచర్ వచ్చింది. ఇక్కడ కంటే నాకు ఆ వ్యక్తి బాగున్నాడు, ఈ వ్యక్తిలో రెండు లక్షణాలు నచ్చలేదు, ఈ వ్యక్తిని వదిలేద్దాం ఆ వ్యక్తికి వెళ్ళిపోదాం, ఈ ఊర్లో ఈ ఇల్లు నచ్చలేదు ఈ ఇల్లును వదిలేద్దాం ఇంకో ఊరికి వెళ్ళిపోదాం, ఈ స్థిరత్వము ఒకదాన్ని నమ్ముకుని ఇది భగవంతుడు మనకిచ్చాడు, నా కర్మను అనుభవించడానికి భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు ఆర్డర్ని నేను నిర్వర్తిస్తాను, భగవంతుడి యొక్క ఆదేశాన్ని నిర్వర్తిస్తాను అన్నటువంటి ఆ ధోరణి లోపించింది. ఇది మనకున్న సమస్యలు. వీటికి ఏమైనా వీటి గురించి అసలు ఏమైనా ప్రస్తావన వచ్చిందా అంటే, అదే 16వ అధ్యాయంలో 13వ శ్లోకం నుండి శ్రీకృష్ణుల వారు వివిధ రకాలైనటువంటి లక్షణాలని చెప్తారు. ఇవన్నీ ఆశ్రయ లక్షణాలు అంటే ఈ లక్షణం, అరే ఇవి నడుస్తున్నాయి వీటి గురించి ఆల్రెడీ చెప్పేశారా అని. ఇందాక మనం ధనం గురించి మాట్లాడాము, ఇక్కడ కంటే ఇంకో చోట డబ్బు వస్తే వెళ్ళిపోడు అని. దానికి 13వ శ్లోకం 16వ అధ్యాయం దైవాసర సంపద విభాగ యోగంలో, ఇదం అద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. డబ్బు గురించి, నాదినా ఇదం అద్య మయా లబ్ధం, అమ్మయ్యా ఇవాళ నాకు ఇంత దొరికింది, ఇమం ప్రాప్స్యే మనోరథం, కానీ నా మనోరథంలో ఇంకా చాలా కోరుకుండిపోయింది, ఇంకా కావాలి ఇంకా కావాలని. ఏ కంపెనీలో ఉంది, ఎక్కడ రెస్యూమ్లు వెతుక్కోవడం, ఇదమస్తి ఇదమపి భవిష్యతి. ఆ నా దగ్గర ఇప్పుడు ఏదో టాటా ఏదో ఐటన్ ఉంది, నాకు వోల్స్ వ్యాగన్ కావాలి. భవిష్యతి మే భవిష్యతి పునర్ధనం. డబ్బు గురించి శ్రీకృష్ణుడు అప్పుడే చెప్పేశాడు, జనాల మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇది ఆసరి లక్షణము అని. అలాగే అసౌ ఇది డబ్బుల గురించి, అంటే ఇందాక మనం చెప్పుకున్న రెండు సమస్యలు, ఒకటి డబ్బుల గురించి కంపెనీ జంపింగ్లు, రెండోది ఉన్న చోటే అవతల వాడిని నొక్కి పైకి వెళ్ళడం. మనం ఏదైతే పాలిటిక్స్ అని జనరల్ అంటాం, అంటే పక్కవాడిని నేను బికాజ్ ఐ వాంట్ టు అచీవ్ దిస్ ఐ హ్యావ్ టు హర్ట్ సంబడి కాన్షియస్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, అప్పుడప్పుడు తెలియకుండా కూడా. అది 14వ శ్లోకంలో చెప్తారు, అసౌ మయా హత శత్రు హనిష్యేచ అపరానపి ఈశ్వరోహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి అంటారు. అంటే వీడు నా శత్రువు, వీడిని నేను చంపేస్తాను, ఇంకా ఇంకొంతమంది ఉన్నారు చంపేస్తాను. అంటే ఈ రోజులు మనం చంపుకోవాలి పొడుచుకోవాలి ఓన్లీ సినిమాల్లోనే, కానీ ఆ రోజుల్లో చంపడం అంటే ఏంటంటే అవతల వాడికి హాని చేసి వాడికి వాడు కూడా బాగా చేస్తుంటే వాడిని నేను దాటాలి కాబట్టి వాడిని ఏదోలా నొక్కేసి చేయడము అన్నటువంటిది. అలాగే వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే 12వ శ్లోకంలో చెప్తారు, ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయాన్. అర్థ సంచయం అంటే డబ్బు కలెక్షన్, డబ్బుని దాచుకోవడం. అర్థం అంటే డబ్బు, ఇల్లు, అన్ని రకాల ఆస్తులు ఇవన్నీ. వీటిని సంచయం అంటే కలెక్షన్, సంచయం చేయడము. అన్యాయేన, అరే మనం ఈ రోజు మాట్లాడుతుంటాం జర్నలిస్ సినిమాల్లో వీటిలో అన్యాయంగా సంపాదిస్తున్నా అన్యాయం సంపాదిస్తున్నాడు అని. ఇది శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పేశారు మనకి భగవంతుడు, అన్యాయేన అర్థ సంచయాన్. ఎందుకు వీళ్ళు ఈహంతే, ఎందుకని కామభోగార్థం, ఎందుకు వాళ్ళ కామభోగ కామక్రోధ పరాయణ, కామం క్రోధం. సమ్మరి, ఈ సమ్మరీ చెప్పుకోవాలంటే మనకు ఒక చిన్న శ్లోకం ఉంది, శ్రీకృష్ణుడు చెప్పేశారు నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి అర్జున, ఈ 3 ద్వారాల్లో వెళ్తున్నావు లేదో చూసుకో, అదర్వైజ్ అది కాకుంటే నువ్వు సేఫ్ గా ఉన్నావు అని అర్థం. ఏమిటేమిటంటే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాదేత త్రయం త్యజేత్ అని. ఈ 3 గుర్తుపెట్టేసుకుంటే చాలా సరే, ఇంక 26 లక్షణాలు నాకు గుర్తుండకపోవచ్చు, ఈ కాన్సిక్వెన్స్ ఈ మిగతా సిచ్యువేషన్స్ గుర్తుండకపోవచ్చు. కామం ఉందా, కామం ఉంటే క్రోధం వస్తుంది కాబట్టి క్రోధం నాలో ఉందా, లోభం ఉందా, అంటే లోభం అంటే అసంతృప్తి, అసంతృప్తి దానివల్ల పక్కవాడి దగ్గర ఎక్కువ ఉంది నా దగ్గర తక్కువ ఉంది అనేటువంటి ఇవి. ఈ 3 ద్వారాల్లో నేను లేకుండా ఉన్నట్టయితే సేఫ్ గానే ఉన్నాను అని అనుకోవడం. వీటన్నిటికీ కారణం ఏమిటి, ఈ పోటీ పడడం గాని ఒకరి నుంచి మనం తీసేసుకోవడం అనే దానికి కారణం ఏమిటి అంటే సమత్వం అన్నది ఒక భావన లేకపోవడం. అరే నేను సుఖపడాలి, వాళ్ళు సుఖపడాలి, అందరం సుఖపడాలి, అందరము మనం ఒకటే సమత్వం అన్న ఆ భావన లేకపోవడం వలన, అంటే ఏక ఆత్మ అన్న భావన లేకపోవడం వలన మనకి ఈ ఈ సమస్యలు, ఈ ఆసురీ లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి. వీటి గురించి చెప్పండి పునయ్య గారు.
ఈ యొక్క భగవద్గీతని మనం దైనందిన జీవితంలో, యూత్ యొక్క దైనందిన జీవితంలో అన్వయింప చేసుకునేటువంటి ఒక క్రమంలో కనుక చూస్తే చాలా వైశాల్యమైనటువంటి విషయ ప్రాతిపదికలో సంక్షిప్తంగా మనం తీసుకుంటే, మనం సత్యసాయి సేవా సంస్థలనేటువంటి యొక్క మాట గుండెమే చేసుకుని చెబుతున్నాం గనక, సేవలు అనే దానికి కొరకే ప్రామాణికంగా చేసుకుంటే కర్మ, ఈ కర్మ అనేటువంటిది సేవకి మరొక భావనగా చెప్పుకునేటువంటిది. అయితే దీని విషయంలో గీతాచార్యుడు ఏమన్నా అంటే, కర్మణ్యేవ అధికారస్య అనేటువంటి శ్లోకంలో మనకి ఏమి బోధిస్తున్నా అంటే, కర్మని మాత్రమే చెయ్యి. ఏ కర్మలు చెయ్యాలి నువ్వు? కర్తవ్య కర్మలు మాత్రమే నువ్వు చెయ్యి, కర్మ ఫలితాన్ని మాత్రం నువ్వు ఆశించవద్దు. కారణం ఏంటి? ఈ కర్మ ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు వేరే వాడు ఉన్నాడు, నువ్వు కాదు, నువ్వు డిసైడ్ చేసేటువంటి వాడి నువ్వు కాదు. కాబట్టి కర్మ ఫలాన్ని మాత్రం ఆశించద్దు, కర్మలను మాత్రం చెయ్యి. కానీ అట్ ది సేమ్ టైం ఒక హెచ్చరిక చేశాడు, అకర్మనేనా, ఏ విధంగా నేనే పని చేయకుండా కూర్చుంటే నా ఇంటి నేను కూర్చుంటే భగవంతుడు నా భూమ పెట్టడా అనే భావన వద్దయ్యా. నీ కర్మలు నువ్వు చేస్తూ ఉండవలసిందే, కర్మల్ని మాత్రం చెయ్యకుండా అకర్మ భావాన్ని మాత్రం నీ దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదని చెప్పారు. దీనికి ఒక చక్కని పద్యంలో స్వామి ఏం చెప్పారయ్యా అంటే, దీంట్లో వచ్చేటప్పటికీ ఈ యొక్క కర్మ దీని గురించి వచ్చినప్పటికీ ఒక మంచిది ఏం చెప్పారంటే, కర్మ చేయగా నరునకు కలదు హక్కు, అడుగ ఫలమును నరునకు హక్కు లేదు, కర్మ ఫలమును ఇచ్చు దాతకే కలదు హక్కు, సాధు సద్గుణ గణ్యలో సభ్యులారా అని చెప్పి గీతాచార్యుడు చెప్పిన దాన్ని చక్కని సమన్వయం చేస్తూ చెబుతూ మరొక మాట ఇంకోటి ఏం చెప్పారంటే, చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు జీవితమును అంకితము చేసి చెలగో నరుడా, పరులకు అనగొచ్చు నీ శక్తి బలము తుదకు చివరి శ్వాసను వీడుము సేవలోనా, లాస్ట్ బ్రత్ టిల్ యువర్ రాత్ బ్రస్ట్ టిల్ యువర్ లాస్ట్ బ్రత్ యూ హ్యావ్ టు డూ సర్వీస్. ఒక మహానుభావుడు అడిగాడు, స్వామి నేను ఎన్నాడు సేవ చేయాలి అంటేను, దానికి స్వామి ఒకటే మాట చెప్పారట, యూ డూ ది సర్వీస్ టిల్ యూ సీ గాడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అన్నారట. కాబట్టి సేవమన్న నిరంతరం జీవితంలో శ్వాస ఉన్నంత వరకు సేవ మనం నిరంతరము చేయవలసిందే. అంతేకాకుండా అనన్యాశ్చింత ఎంతోమా అనేటువంటి శ్లోకంలో మనకి గీతాచార్యుడు చెప్పింది ఏంటంటే, భగవంతుడి ఎడల నీకు అపరిమితమైనటువంటి అకుంఠితమైనటువంటి ఒక విశ్వాసాన్ని, దృఢమైనటువంటి విశ్వాసాన్ని అలవరుచుకో, సర్వస్వ శరణాగతి చేయి, అంతా నీదే నాదేనే ఉంది, మంచి చేస్తావో చెడు చేస్తావో నీ ఇష్టం, నేను నీకు నీ దగ్గరికి వచ్చేసాను అయిపోయింది, నీకు అప్పచెప్పేసేసాను నా సంగతి అంతా కూడా, నా సంగతి నువ్వే తెలిసేసుకో అనేటువంటి దాని గురించి చెబితే స్వామి ఒక ముక్కలో హాస్యంగా ఏమని చెప్పారా అంటే, వైఫ్ హియర్ వెన్ ఐ ఆమ్ హియర్, నీ రక్షణ వారు నేను చేస్తున్నాను అని గీతాచార్యుడు అక్కడ చెబితే, అరే బంగారు నేనే నీ పక్కనున్నా, ఎందుకు నువ్వు ఊరికే భయపడిపోతావు, చాలా మందికి అనుమానం వస్తుంటుంది ఏమని, ఈ పని ఇలా కనకాకుండా అలా చేస్తేను అలా చేస్తాను అనేటువంటిదే ఒక అనుమానం నీకు, డౌటింగ్ థామస్ అయినావు నీకు, ఈ అనుమానం ఉన్న నాళ్ళు నీకు బాగుపడవు బంగారు, కాబట్టి ఏనాడు కూడా నువ్వు డౌట్స్ అనేటువంటిది ఉంచుకోబాకు, కాబట్టి నిర్భయంగా నిర్భీతిగా నువ్వు భగవంతుడికి శరణాగతి కనుక చేసి, అంతేకాకుండా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టవు చివరికి, మమైవాంసో జీవలోకి అనే శ్లోకంలో మనకు అద్భుతమైనటువంటి మాట ఏమని చెప్పారంటే, దయా ప్రేమ కరుణ సౌభ్రాతృత్వము అనేటువంటి నాలుగు లక్షణాలు నిజమైన మానవీయ లక్షణాలు కలగాలయ్యా అని, ఒక ఆకలిగా ఉన్న వాడికి ఓ పట్టెడు అన్నం పెట్టు, ఒక దాహమైనటువంటి గ్లాసుడి మంచినీళ్ళు, ఒక చలిలో బాధపడుతూ ఉన్నటువంటి ఒక తీసిపోయి ఒక దుప్పటి కప్పు, ఒక కష్టాల్లో ఉన్నటువంటి వాడి చేతనైతే మాట సహాయము, ద్రవ్య సహాయము లేదా శారీరక సహాయము చేసి అటువంటి వాడిని నువ్వు వాడి బాధ నుంచి నువ్వు నివృత్తి చేయడానికి ప్రయత్నం చేయి. ఎందుకు, మమైవాంశో జీవలోకే, నీలో ఉన్న అంశ నాలో ఉన్న అంశ నువ్వు చూసేటువంటి ప్రకృతిలో ప్రతి జీవిలో ఉన్నటువంటి అంశ ఒక్కటే అదే నేను అని చెప్పి చెప్పాడు కనుక, దీనికి ఏమన్నారంటే, ఎవరికయ్యా నువ్వు చేస్తున్నది సహాయం అంటే, ఈ విధంగా ఎవరైతే బాధపడుతూ ఆర్తులు అర్ధార్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మానవ రూపంలో ఉన్న మహేశ్వరులే అనేటువంటి భావన తెచ్చుకో బంగారు. ఈ విధమైనటువంటి భావనలు ఉంటే ఇక వాళ్ళు యూత్ కాదు, వాళ్ళు యూత్ స్థాయి నుంచి మానవత్వ స్థాయి నుంచి మాధవత్వానికి ఎదిగి ఎదిగి రేపు సమాజంలో ఉన్నటువంటి మనబోటి వృద్ధులకు కూడా గైడింగ్ ఫ్యాక్టర్గా కావాలనేటువంటి ఆశని సాక్షాత్ స్వామి ఆశించాడేమో, అందువల్ల అటువంటి మౌలికమైన అంశాలని మనకు అందించాడేమో అని చెప్పి అనుకుంటున్నాను. అయ్యా నరసింహరావు గారు, నైతిక విలువలు వగైరాల గురించి చెప్పుకోవటం అయిపోయింది, ఇంకా ఏదైనా ఆధ్యాత్మిక విలువల్లో ముఖ్యంగా ఎస్పెషల్లీ యూత్ లో ఇవాటి రోజున పట్టి పీడిస్తున్న ఒకటి జటిలమైనటువంటి తీవ్రాతి తీవ్ర సమస్య ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది, అది గనక లేకపోతే మనిషి పతనం అవుతాడు అనేటువంటి గీతాచార్యుడు చెప్పు ఉన్నాడు అనుక, కాస్త దాన్ని దృక్పథాన్ని బేసిస్ చేసుకుంటూ ఇంకా కొన్ని తగు సూచనలు స్వామి ఏ విధంగా చెప్పారనే దాన్ని సమన్వయం చేస్తూ కాస్త చెప్పండి స్వామి.
సాయిరాం, ఇంతవరకు కామము కోరికలు ఆశలు ఇటువంటి మాటలు మనం వింటున్నాం. మనసు అనేది ఉన్నది ప్రతి ఒక్కరికి, అది ఉన్నప్పుడు తప్పకుండా కోరిక అనేది ఉంటుంది. మనసు లేకుండా ఆ కోరిక లేకుండా ఏ మానవుడు ఉండలేడు, అది ప్రకృతికి విరుద్ధం. కానీ గీత దీనికి చక్కని సలహా చెప్పినది, అయితే ఏదైనా మన లిమిట్ లో ఉండాలా, ఆశలు వేరు అవసరాలు వేరు, నీడ్స్ ఆర్ డిఫరెంట్ దన్ ద డిజైర్స్. కాబట్టి ఇది మనం వివేకం ద్వారా విచారణ ద్వారా మనం డిసైడ్ చేసుకోవాలి, ఎవరికి వారు డిసైడ్ చేసుకోవాల్సింది. కృష్ణమునకు 7వ అధ్యాయం చెప్పినాడు, ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి పరతర్షభ, ధర్మ విరుద్ధము కాని కామము నా స్వరూపం అన్నాడు ఆయన కృష్ణ పరమాత్మ. అటువంటప్పుడు మనం కామాన్ని నిందించడం ఎట్లా? కాబట్టి ఈ కామం అనేది అది కరెక్టే, ధర్మేచ అర్తేచ కామేచ నాతి చరామి, మ్యారేజ్ చేసుకున్నప్పుడు మనం చెప్తున్నాం అది సకామం అంటే కామం అంటే ఆ ధర్మబద్ధమైనది ఉంటేనే అది శాస్త్రానికి ఒప్పింది, అది అన్నిటి శాస్త్రం. కానీ విరుద్ధమైనది మాత్రమే మనకు అనర్థాలకు దారి చూస్తుంది. విరుద్ధమైన భోగాలు ఎంబడి పడే మనకు ఈ భోగం మన ప్రాబ్లం తెచ్చుకుంటున్నాం, భోగే రోగ భయం. కాబట్టి భోగాలతోటి రోగాలే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి దాని నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలా? ధర్మబద్ధమైన భోగాలు పోవాలి, ధర్మానికి విరుద్ధంగా మనం ఎప్పుడు కూడా పోనేపోదు. ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా యూత్ దేది చూడంగానే అట్రాక్ట్ అయిపోతున్నారు. అది స్టార్టింగ్ లో నీకు సుఖాన్ని కలిగించినట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత నీకు అది దుఃఖాన్ని ఇస్తుంది. విషయేంద్రియ సంయోగాది ఎత్తదగ్రే అమృతోపమం. విషయము ఇంద్రియం కలిసినప్పుడు అగ్రే మొదట్లో చాలా అమృతంగానే కనిపిస్తుంది. పరిణామే విషమివా, దాని పరిణామం ఏమైపోతుంది? విషస్వరూపం అయిపోతుంది. విషము విషము అంటే ఎవడు చనిపోడండి, విషయాన్ని స్మరిస్తే చచ్చిపోతాడు. ఇట్లా దానికి గీత చెప్తున్న ధ్యాయతో విషయాన్పం సహా సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహా స్మృతి విభ్రమః స్మృతిర్భ్రంశాద్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. వాడు స్మరించినందుకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నాయి. దాన్ని తీర్చుకోవాలా, అడుగలిగిండు, కోపం వచ్చింది వీడు, ఆ ఎమోషన్లో అనరాని మాటలాడము, చేయరాని పనులు చేయడము, వాడు నాశనం కాకుండా ఇతరులను నశింపజేస్తున్నాడు. వీడు బాహుబలి టికెట్ పోయి పడిపోయి దెబ్బనాడు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యండి. ఏమిరా అంటే ధ్యాయతో విషయానుపం సహా, అక్కడ పోయి ఏదో ఫైటింగ్ చూసుకుంటా అనిపోయింది పాపమాడు. వీడు పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఎందుకురా అంటే ఇది కాదు, ఇది ఎందుకు వచ్చింది? ఇది మనలో ఆ నిగ్రహం లేకపోవడం వల్ల వచ్చింది. ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, అట్ గో ఆప్ టెన్త్ డే, హూ ఇస్ గోయింగ్ టు స్టాప్ యూ? ఫస్ట్ డే పోయి చూసుకుంటే ఇంకెవడ ప్రయత్నిస్తాడా ఏమి? కాబట్టి చూడండి, వివేకం అనేది నాయన ఈ విధంగా యూత్ ఎప్పుడు కూడా ఎమోషనల్ వద్దునైనా ఆలోచన చేసుకో, ఆవేశం తగ్గించు, ఆలోచించు. గీతనికి అదే చెప్తున్నది, ఏది చెయ్యాలన్నా తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్య అకార్య వ్యవస్థితో. కాబట్టి చేయవలసింది చేయకూడనిది నీకు తెలియకుంటే పెద్దలను అడిగి తెలుసుకొని ఆ విధంగా మనం జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం చేయాల. ఇది మా సోదరుడు భోగారావు గారు చెప్పిందండి. ఈ రెండోది మా సోదరుడు వీరు మన పుణ్య గారు చెప్పినందుకే, నిష్కామ కర్మ అనేది ఒక మంచి మందు మార్గం. మన జీవితానికి అదొక రాజబాట, క్రమాభివృద్ధికి నిచ్చెన వంటిదని చెప్పాల మనం కృష్ణ పరమాత్ముడు. అయితే ఇది నిష్కామ కర్మ. నేను ఎందుకు యూత్ గురించి, మనం యూత్లో ఈ మాట టాపిక్ తీస్తున్నానంటే, పెద్దవాళ్ళు ఆల్రెడీ ఏదో ఏజ్ అయిపోయినారు, ఇప్పుడు యూత్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఎల్డర్స్, సో దట్ ఈస్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకుంటే సమాజానికి అది చాలా సహకరిస్తుంది. వాళ్ళు బాగుపడమే కాకుండా వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, సమాజం బాగుపడుతుంది. ఆ విధంగా వాళ్ళు నిష్కామ కర్మ అనేది చాలా చేయాలి. నిష్కామ కర్మ అనేది శ్రీకృష్ణునికి చాలా ఇష్టప్రియమైనటువంటిది. కాబట్టి ఆ నిష్కామ కర్మ ద్వారానే నువ్వు నీ మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు సుమా అని చెప్తాడు. ఎట్లా అంటే, మనం ఏదైనా పని చేస్తాం, పని చేసినప్పుడు ఒకప్పుడు అది సక్సెస్ అవుతుంది, ఒకప్పుడు కాదు. అప్పుడు దాన్ని మనము సక్సెస్ అయినా కాకుండా సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే, సిద్ధింపని దాని ఎందు సిద్ధించిన దాని ఎందు నీ బుద్ధిని సమానంగా పెట్టుకో. ఎప్పుడు సక్సెస్ అవుతుందని ఇక్కడ లేదు. కాబట్టి జీవితంలో మీరు చేసే ప్రయత్నాలలో ఏది చేసినా కానీ కూడా ఆ సమత్వ భావనతో ముందుకు పోవాలి. రెండవది, ఇందాక వాళ్ళు చెప్పినారు, ఎన్నో విషయాలు మనం చేస్తుంటాం, అన్ని ఏంది చేస్తున్నా కానీ కూడా దైవార్పణ భావనతో చేయండి, నిష్కామంగా చేయండి. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం. ఎత్కరోషి నువ్వు ఏం చేస్తున్నావు, ఏ జోషి ఏ యజ్ఞం చేస్తున్నావు, ఏ దానం చేసినావు, ఏం భోజనం చేస్తున్నావు, ఏ తపస్సు చేసినావు, ఈ ఫలితాన్ని మానసికంగా రామార్పణం, కృష్ణార్పణం, సాయి అర్పణం అనండి. అంతే, మనసులో అనుకోవడమే. ఆ విధంగా అయితే ఏమైపోయింది, ఏం స్వామి ఇంత కష్టపడి నేను తపస్సు చేయాలి, యజ్ఞం చేయాలి, పూజ చేయాలి, అని చేయాలి, ఆ ఫలితం మీకు ఇస్తే మరి నా దగ్గర ఏముంది, మిరపస్ క్యాజీ అని మీరు ప్రశ్నిస్తే ఆయన ఏమంటుడు, నీకు కావలసిన సంగతి నేను చూసుకుంటారా బంగారు, డోంట్ వరీ అంటుండ ఆయన. ఎందుకు? నెక్స్ట్, శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై. ఒక పని జరిగినప్పుడు అలా మంచి చెడు అని రెండు ఉంటాయిరా, ప్లస్ మైనస్ ఉంటుంది. కాబట్టి ఆ రెండిట్లను నేను పక్కకు జరిపి ఏది నీకు శ్రేయస్కరమో అది ఇస్తా. నిష్కామ కర్మ యొక్క గొప్పతనం అదే అన్నమాట, చాలా గొప్పది, దానికంటే గొప్పది ప్రపంచంలో ఇంకోటి లేదు. రెండో అడ్వాంటేజ్, నిష్కామ కర్మ మన అంతఃకరణం పరిశుద్ధం అవుతుంది. అంతఃకరణం పరిశుద్ధమైనప్పుడు ఆయన మనకు ఏ పని చేయాలా, ఏ పని చేయొద్దు అనేది మనకు విచక్షణ జ్ఞానం కలుగుతూ ఉంటుంది, ఆ వివేకం కలుగుతుంటుంది, ఆ అప్రయత్నం కలుగుతుంటుంది, భగవంతుని ఎందు భక్తి కలుగుతుంటుంది. ఆ భక్తి ఏ జ్ఞానమాత, ఆ జ్ఞానానికి మనకు తల్లి, కాబట్టి భగవద్భక్తి నీకు కలుగుతుంటుంది. కాబట్టి నిష్కామ కర్మ ద్వారా ఇన్ని సుగుణాలు మనకున్నాయి. కాబట్టి ఆ శునాల ద్వారా మనం జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఈ భగవద్గీత ఈ సారాంశాన్ని మన యూత్ తప్పకుండా ఆచరించి ధన్యులు కాగలరు. ఓం శ్రీ సాయిరాం.
ఇంతవరకు నవజీవన గీతావాహినిలో భగవద్గీత మార్గంలో యువతకు నవజీవన శైలి అనే అంశంపై అద్భుతమైన చర్చా కార్యక్రమాన్ని విన్నాం కదా. ఈ చర్చలో పాల్గొన్నవారు శ్రీ నరసింగరావు గారు, శ్రీ పున్నయ్య గారు, శ్రీ భోగారావు గారు.